My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం భావరాజ్ పద్మిని గారి వెండితెర వేల్పులు కార్యక్రమం June 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండితెర వేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. అలనాటి సినీ తారలను ప్రజలు దేవుళ్లలాగా ఆరాధించేవారు. అలా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న సినీ తారల పరిచయ కార్యక్రమమే ఈ వెండితెర వేల్పులు. అంజలీదేవి గారు ఎక్కడికి వెళ్ళినా నింగి నుండి నేలకు దిగి వచ్చిన అమ్మవారిని చూసినట్టు చూస్తూ ప్రజలు ఆమెకు పాద నమస్కారం చేసేవారట. అలాగే ఇక రాముడు కృష్ణుడు వీరి పాత్రలను తలుచుకున్నప్పుడు మనకు వెంటనే స్ఫురించేది మన ఎన్టీఆర్. తెలుగోడు తలెత్తుకుని మావాడని చెప్పుకునే పేరది. నటుడిగా, తెలుగు తెరపై నాయకుడిగా, తెలుగు ప్రజపై చెరగని ముద్ర ఆయన. దాదాపు 300 చిత్రాల్లో విభిన్న పాత్రల్ని అనన్య సామాన్యంగా ప్రతిభావంతంగా పోషించిన నట దిగ్గజం మన ఎన్టీఆర్. కేవలం నటుడే కాదు, చతురుడు, చరిత్ర పురుషుడు, మాన్యుడు, సామాన్యుడు, అందరివాడు అన్నగారు, తెలుగోడు, మనోడు మన ఎన్టీఆర్. అన్నిటికీ మించి మన కథానాయకుడు మన ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు 1923 మే 28 సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. మొదట ఆయనకు కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నారట. కానీ మేనమామ తారక రాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారట. తరువాత అది కాస్త తారక రామారావుగా మారింది. ఎన్టీఆర్ పెదనాన్న రామయ్య, చంద్రమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో వారికి ఎన్టీఆర్ దత్తపుత్రుడిగా మారిపోయారు. వాళ్ళు ఆయన్ను చాలా గారాబంగా పెంచారు. ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లులకు ముద్దుల కొడుకుగా పెరిగారు మన ఎన్టీఆర్. వీరిది మోతుబరి రైతు కుటుంబం. ఎన్టీఆర్ అక్షరాభ్యాసం నిమ్మకూరులోనే జరిగింది. నిమ్మకూరులో ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదివేందుకు అవకాశం ఉంది. అది ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల, అంటే ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉండేవాడనమాట. అతనికి ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయుడు వల్లూరు సుబ్బారావు గారు. పెద్ద బాల శిక్ష మొదలుకొని భారత రామాయణాల దాకా అన్నీ నేర్చుకున్నారట మన ఎన్టీఆర్. సాహిత్య సాంస్కృతిక సౌరభాలు ఆయనకి శైవంలోనే గుబాళించాయి. పౌరాణిక సాహిత్యం పట్ల అనురక్తి కూడా ఆనాడే ఏర్పడింది. ఆయన గొంతు అందరికీ ఆకర్షణీయంగా ఉండేదట. చిన్నతనంలోనే బాల రామాయణం బల్లె వేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన కంఠంలో ఓ ప్రత్యేకత ఉండేది. ముత్యాల వంటి దస్తూరి ఆయనకు ఉండేది. చిత్రకళలో కూడా మంచి నేర్పు సంపాదించారు ఎన్టీఆర్. ఇక రూపం విషయానికి వస్తే చెప్పక్కర్లేదు కదండి, ఆయన స్ఫురద్రూపి, నిండుగా అందంగా ఉండేవారు. శ్రమైక జీవన సౌందర్య బీజాలు చిన్నతనంలోనే ఆయన మనసులో గాఢంగా నాటుకున్నాయి. చదువుకుంటూనే ఎన్టీఆర్ పొలం పనులకు వెళ్ళేవారట. ఊరిలోని జాతరలలో నాటకాలు వేసేవారట. అందులో ఆయన బాల రామాయణ గానం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఊళ్ళోని 5వ తరగతి తర్వాత విజయవాడ వన్టౌన్లోని గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ఆయన ప్రవేశించారు. స్కూల్ ఫైనల్ అక్కడే పాస్ అయ్యారు. తర్వాత విజయవాడలోనే ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. అదే సమయంలో తండ్రి వ్యవసాయం దెబ్బతిన్నది. తండ్రి విజయవాడలోనే పాడి పశువుల పెంపకం చేపట్టారు. రామారావు చదువు సాగిస్తూనే సైకిల్పై హోటళ్లకు పాలు పోస్తూ వస్తూ తండ్రికి సహకరిస్తూ ఉండేవారట. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హైస్కూల్లో పూర్తయింది. తరువాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏమిటో చెప్పే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
దొంబటి తడిసెను కలుపు తీయవే బామా, కలుపు తీయవే బామా. చిరపట్ట తెలుకొల్ల దొంబటి తడిసెను కలుపు తీయవే బామా, కలుపు తీయవే బామా. ప్రోతులు ఎవరని ప్రీతులు ఏ ఎవరని ప్రీతులు ఏవారిన్నగిర్రే గోగుల మేటి ఓమమ్మ కొడుకొని నేనే గోపాల కేటుండే నేనే
నాథ నా కేటెచ్చిన
పుగాదులు ఇక చూడనే
వచ్చిన
మదన జనకరాబోయే ధర సొం ధర వే దృఢ మదన జనకరాబోయే మదన జనకరా. సన్నని తీరపై కొనెలాడిని సన్నని తీరపై వసంత మరకలవేమే బామ, వసంత మరకలవేమే అమ్మా, వసంత మరకలవే లవే లవే.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamir Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా శ్రోతలందరికీ వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం మన ఎన్టీఆర్ని గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాం కదండి. విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో మన ఎన్టీఆర్ చేరాక ఇక్కడ తెలుగు విభాగానికి అధిపతి ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన మన రామారావు గారికి గురువు. ఆయన రాసిన రాచమల్లుని దౌత్యం అనే నాటకంలో ఎన్టీఆర్ నూనూగు మీసాలతోనే నాగమ్మ అనే హీరోయిన్ వేషం వేశారు. మీసాల నాగమ్మగా బహుమతిని కూడా కొట్టేశారట. అలా జరిగిన తొలి రంగస్థల ప్రవేశం ఆయనలో కళారంగం పట్ల ఆసక్తిని పెంచింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో అనార్కలీలో సలీంగా నటించి ప్రథమ బహుమతిని పొందారు. ఆ ఉత్సాహంతోనే నేషనల్ ఆర్ట్ థియేటర్, యంగ్ ఆంధ్ర అసోసియేషన్ల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలిచ్చి ఔత్సాహిక కళాకారుడిగా రూపొందారు. అయితే రామారావు తన మీసాలు తీయడానికి ససేమిరా అన్నారట. మీసాలతోటే నటించడం వలన ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరుని అందరూ తగిలించేశారట. 1942 మేలో మేనమామ కూతురు కొమరవోలు మునుసబు కాట్రగడ్డ చెంచయ్య కూతురు బసవతారకం గారితోటి రామారావు గారికి 20వ ఏట వివాహం జరిగింది. వివాహో విద్యా నాశయ అన్నట్టు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో ఎన్టీఆర్ 2 సార్లు తప్పారట. నాటకాభిరుచి వైవాహిక జీవితంతో ఇంటర్ ఫెయిల్ అయ్యారు. ఖాళీగా ఉండక చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారట మన ఎన్టీఆర్. సౌండ్ రికార్డింగ్ శిక్షణ కోసం ఆయన బొంబాయి వెళ్లారు. అక్కడే ఒక ఆంధ్ర మెస్ని కూడా మన ఎన్టీఆర్ నడిపారు. ఇవేవీ లాభం లేకపోవడంతో మళ్లీ విజయవాడకొచ్చి తండ్రి పాల వ్యాపారానికి తోడుగా పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. కష్టపడి ఇంటర్ పాస్ అయ్యారు. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలు అంటే ఏసీ కాలేజీలో బీఏలో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా ఆయన నటనా జీవితం కొనసాగింది. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అంటే NAT అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన ఎన్నో నాటకాలు ఆయన ప్రదర్శించారు. తర్వాతి కాలంలో ఈ సంస్థను కొన్ని చిత్రాలను కూడా ఈ సంస్థ నిర్మించిందన్నమాట. ఎన్టీఆర్ మంచి చిత్రకారులు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా చిత్రలేఖన పోటీలలో ఆయనకి బహుమతి కూడా లభించిందంటే ఆయన చిత్రకళా ప్రావీణ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. కొంగర జగ్గయ్య ఆయనకు ప్రత్యర్థి. ఇరువురు పరిషత్ పోటీలకు కూడా వెళ్లేవారు. కాలేజీలో వేసిన నాయకురాలు నాటకంలో ఎన్టీఆర్ గారు నలగామరాజు వేషం వేశారట. దానితో అతను ప్రముఖ దర్శకులు సి పుల్లయ్య గారి దృష్టిలో పడ్డారట. అందగాడు, మంచి కంఠం, మంచి ఉచ్చారణ, ఆకర్షించే నటన ఇవన్నీ చూసి పుల్లయ్య గారు, సినిమాలో అవకాశం ఇస్తాను, మద్రాసు రమ్మని ఉత్తరం రాస్తే బిఏ పూర్తి కాకుండానే సినిమాల్లోకి నేను రాను అని చెప్పారట. 1947 రామారావు గారు బిఏ పూర్తి చేసేశారు. అప్పటికే ఆయనకి ఒక కొడుకు రామకృష్ణ జన్మించారు. మరి ఎన్టీఆర్కి సినిమా అవకాశాలు ఎలా వచ్చాయంటే, రామారావు గారి శ్రేయోభిలాషి సుబ్రహ్మణ్యం గారు రామారావు గారిని ఎల్వి ప్రసాద్ గారికి పరిచయం చేశారట. ఆయనకు రామారావు గారు భలే నచ్చేశారు. స్క్రీన్ టెస్ట్లకి మద్రాసు రమ్మన్నారు. మద్రాసులో టెస్టులు చేసిన తర్వాత మేం కబురు చేస్తాం, నువ్వు తిరిగెళ్ళిపో అని చెప్పారట. ఎన్టీఆర్ గారు నిరాశతోటి ఉద్యోగాల వేటలో పడ్డారు. మరోవైపు జగ్గయ్యతో కలిసి నాటకాల్లో వేషం వేశారు. ఇంతలో ఎల్వి ప్రసాద్ గారు మన దేశం అనే సినిమాలో చిన్న వేషమిస్తానంటే ఎన్టీఆర్ నిరాశపడ్డారట. మరోవైపు 190 రూపాయల జీతంతో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంగా దొరికిందనమాట ఆయనకి. సినిమా కళలను తాత్కాలికంగా పక్కన పెట్టేసి గుంటూరు వెళ్ళి ఆ ఉద్యోగంలో ప్రవేశించారు మన ఎన్టీఆర్. అదే సమయంలో దర్శకులు బిఏ సుబ్బారావు గారు తాను తీస్తున్న పల్లెటూరి పిల్ల అనే సినిమాకు మంచి హీరో కోసం వెతుకుతున్నారు. ఎల్వి ప్రసాద్ గారు ఆయనకు రామారావు గారి పేరుని సిఫార్సు చేశారట. హీరో వేషం కోసం మద్రాసు రమ్మని సుబ్బారావు గారు రామారావు గారికి ఉత్తరం రాశారు. ఉత్తరం అందుకున్న ఎన్టీఆర్ డోలాయమానంలో పడ్డారు. నికరమైన ఉద్యోగమా, రిస్క్తో కూడుకున్న సినీ ఛాన్సా, తేల్చుకోలేని పరిస్థితిలో సినిమా వైపు మొగ్గు చూపే పరిణామాలు కొన్ని సంభవించాయి. తన తమ్ముడు, ఇతర శ్రేయోభిలాషులు సినీ అవకాశాన్నే ప్రోత్సహించారు. దానికి తోడు ఆయనకు తన మనస్తత్వానికి గిట్టని అసహ్యకరమైన చేదు అనుభవాలు ఆఫీసులో ఎదురయ్యాయట. అక్కడ అడుగడుగున ప్రతి పనికి లంచం, మనుష్యుల తత్వాలు ఆయనకి రోత పుట్టించాయి. మొదటి రోజునే ప్యూను తన వాటాగా తెచ్చి కోర్టు జేబులో పెట్టిన లంచం ఆయనకి నచ్చలేదట. తన అంతరాత్మకు వ్యతిరేకంగా నడుచుకోలేని ఎన్టీఆర్ ఉద్యోగంలోని జీవితం కంటే సినీ జీవితంలో రిస్క్ తీసుకోవడం ఉత్తమమని భావించారు. 11 రోజులు మాత్రమే చేసిన ఉద్యోగం వదులుకుని మద్రాసు రైలెక్కారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన సినీ రంగ ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందో తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ.
సరుకనుగా దొరుకును రంగయ్య, పల్లె త్వరలకు దొరకని సొగుసు అనువుగా దొరుకును రంగయ్య, రంగయ్య అనువుగా దొరుకును రంగయ్య. మనసు మనసు కలిసిందిరా మనమిద్దరమిక జతగందరా, రంగయ్య ఓయ్ రంగయ్యోయ్, మనసు మనసు కలిసిందిరా మనమిద్దరమిక జతగందరా. సరికి సరిగా దొరుకురా, సరికి సరిగా దొరుకురా, పల్లె త్వరలకు దొరకని సొగుసు అనువుగా దొరుకును రంగయ్య, సరుకనువుగా దొరుకును రంగయ్య. మెరుగు సెడలి సరి కొత్తది సరుకనుగా దొరుకును రంగయ్య, రంగయ్య నువ్వుగా దొరుకును రంగయ్య.
వినండర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడి వేడి అన్నంలో కొత్తవకాయ కాస్తంత వెన్నేసి కలిపినట్లు అలనాటి విశేషాలు, వింతలు, సామెతలు, పొడుపు కథలు, చిట్కాలు అన్నింటినీ అచ్చతెలుగు కబుర్లలో రంగరించి మనకు అందిస్తున్నారు కాకాని సౌజన్య గారు. భారత కాలమానం ప్రకారం ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమాన్ని మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరంలో తప్పక వినండి.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు మల్ల 15 ఏండ్లయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం మన ఎన్టీఆర్ సినీ వినీలాకాశంలో ధృవతారగా ఎలా మారారో ఆ విశేషాలని చెప్పుకుంటున్నాం కదండి. మద్రాసులో శోభనాచల స్టూడియో అని ఒక స్టూడియో ఉంది. ఆ స్టూడియోలోకి ఒక 5 అడుగుల 10 అంగుళాల అందగాడు అడుగుపెట్టి గంభీరంగా నడిచి వస్తుంటే ఇలాంటి వాడు నా చిత్రానికి హీరో అయితే ఎంత బాగుండు అని బిఏ సుబ్బారావు గారు మనసులో అనుకుంటూ ఉన్నారట. ఈ లోపలే బిఏ సుబ్బారావు గారంటే ఎవరండి అని అడుగుతూ ఎన్టీఆర్ అటుగా రావడం జరిగిందట. ఆ తర్వాత వారి పరస్పర పరిచయాలు సుబ్బారావు గారి మనసు మీద చెరగని ముద్ర వేశాయి. స్క్రీన్ టెస్టులు, ఇతర పరీక్షలు ఏమక్కర్లేదని తోసిపుచ్చి సుబ్బారావు గారు వెంటనే 1,116 అడ్వాన్స్గా ఇచ్చి కాంట్రాక్టుపై సంతకం చేయించుకున్నారట. అదే ఎన్టీఆర్ గారి తొలి సంపాదన. అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే ఆ రోజుల్లో హోటల్ రూమ్ అద్దె కేవలం 4 రూపాయలు ఉండేదట. అలాగే భోజనం ఎంతనుకున్నారు? కేవలం 0.25 రూపాయి, అంటే 50 పైసలు. ఇక అటు పల్లెటూరి పిల్ల ప్రారంభం కాకముందే ఆ సినిమా నిర్మాణం కాస్త ఆలస్యం అవ్వడంతో రామారావు గారు ఎల్వి ప్రసాద్ గారి మన దేశం అనే సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర ధరించి మొట్టమొదటిసారి నటించారు. కష్టపడి కానిస్టేబుల్ స్థాయి నుండి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను అనే ఒకే ఒక డైలాగ్ చెప్పి లాఠీ జళిపిస్తూనే నిజంగానే సమర యోధుల ఎక్స్ట్రా పాత్రధారులను బాది తరిమి కొట్టారు. ఒక్క ఈ తొలి సన్నివేశంలోనే కాదు, 40 ఏళ్ల సినీ జీవితంలో ఇలానే ఆవేశంతో అంకిత భావంతో నటించారు మన ఎన్టీఆర్. 1949లో ఆయన సినీ జైత్రయాత్ర మన దేశం సినిమాతో ప్రారంభమైంది. ఈ సినిమా గురించిన విశేషాలని ఇప్పుడు చెప్పుకుందాం. మన దేశం 1949లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ఎన్టీ రామారావు గారి మొదటి సినిమా. దీని దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. భారత స్వాతంత్ర సంగ్రామం ఈ చిత్ర కథకు నేపథ్యం. ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఎన్టీ రామారావు గారు మరియు ఎస్వి రంగారావు గారు ఆ తరువాత తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో సుప్రసిద్ధులయ్యారు. అంటే మన తెలుగు సినీ చరిత్ర రంగంలో ఇదొక మర్చిపోలేని మైలురాయి వంటి చిత్రం అన్నమాట. అలాగే ఈ చిత్రానికి మరో విశేషం కూడా ఉందండోయ్. అదేమిటంటే మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఈ మన దేశం. అలాగే గాయని పి లీల కూడా ఈ సినిమా ద్వారానే తెలుగు సినిమా రంగంలో నేపథ్య గానంలోకి ప్రవేశించారట. చూసారా ఈ సినిమాలో ఎన్ని రకాల విశేషాలున్నాయో. ఇందులో రామారావు గారు పోలీస్ వేషం వేశారని చెప్పుకున్నాం కదండి. ఈ సినిమా కథనంలో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు ఇలాంటి సాంస్కృతిక కళారూపాలను కథనానికి వినియోగించారు. ఇంకా దేశభక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను కూడా వాడారు. సినిమాలో గాంధీగారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్రం తరువాత దిగజారిన విలువలను చూపించారు. ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొట్టమొదటి తెలుగు సినిమా. ఆ తరువాత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా వెలువడి విజయవంతం అయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నటించిన రెండవ సినిమా ఏమిటంటే పల్లెటూరి పిల్ల. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో 6 సెంటర్లలో 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. పల్లెటూరి పిల్ల సినిమా ఎన్టీఆర్ పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి సినిమా. ఈ సినిమా 1950లో విడుదలైంది. రామారావు గారు మరియు అక్కినేని గారు కలిసి నటించిన మొట్టమొదటి సినిమా ఇదే అన్నమాట. ఈ సినిమా గురించి రూపవాణిలో ఇలా రాశారు. ఒక పురుషుని చుట్టూ 2 స్త్రీలు తిరుగుతూ ఒకరు ప్రాతివ్రత్యాన్ని, మరొకరు వ్యభిచారాన్ని పోషించే ఊకదంపుడు కథలను మద్రాసు ప్రొడ్యూసర్లు పోషిస్తున్న యుగంలో పల్లెటూరి పిల్ల కథలోనే ముందుగా కొత్తదనం చూపింది. ఒకే అమ్మాయిని 2 యువకులు ప్రేమిస్తారు. ఒకడు తన ప్రేయసి కోసం ఆదర్శయుతమైన త్యాగాన్ని ప్రదర్శిస్తాడు. దోపిడీగాండ్లలో పరివర్తన తెప్పించి అధికాహార ఉత్పత్తికి దోహదమిస్తుంది ఈ కథ. పశుబలాన్ని మచ్చిక చేసుకుని ప్రజలకి ఉపయోగకరంగా మలుచుకోవచ్చునని తెలుపుతుంది ఈ కథ. ప్రతి పాత్రకు తగినంత ప్రాముఖ్యతనిచ్చి కథకు, సన్నివేశానికి మంచి బిగువుని కల్పించారు సుబ్బారావు గారు. పల్లె వాతావరణం, వారి ఆచారాలు, సంప్రదాయాలు, మంచి చెడు చాలా చక్కగా చిత్రీకరించారు. మంచి సంభాషణలు అందించిన తాపి ధర్మారావు గారిని ప్రశంసించక తప్పదు. ఆదినారాయణరావు గారు సంగీతం పల్లెటూరి వాతావరణానికి, కథకు, గమనానికి, స్థాయికి బాగా సరిపోయింది. ఎడిటింగ్ చిత్రం యొక్క ఆఖరిలో కొంచెం కుంటుపడింది. అంజలిదేవి నటన పాత్రోచితంగా, సహజంగా ఉంది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు తమ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు. చక్కని హాస్యంతో చిత్రానికి అడుగడుగునా ఇంట్రెస్ట్ కలిగించిన సీతారాం రామ్మూర్తులను ప్రత్యేకంగా పేర్కొనక తప్పదని ఈ పత్రిక కొనియాడిందటండి. మరి ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు ఈ పల్లెటూరి పిల్ల చిత్రంలో నుంచి ఒక మంచి పాటని వినేద్దాం.
Thank you. పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండితెర వేల్పులు కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ భావరాజ పద్మిని. మహానటులు నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల. ఈ సినిమాతో ప్రారంభమైన వీరి కలయిక తదనంతర కాలంలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి కారణమైంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే సమాన స్థాయి కలిగిన ఏ ఇద్దరు హీరోలకు లేని రికార్డును 14 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించి నెలకొల్పారు. అలాగే హీరోగా ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చిన మొట్టమొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ ముందు మొదలైనప్పటికీ ఆలోగా సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన షావుకారు చిత్రం మొట్టమొదట విడుదలైంది. ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్కు మేకప్ టెస్ట్ జరిగినప్పుడు తీసిన స్టిల్స్ చూసి హీరోగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు బిఏ సుబ్బారావు గారు. శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న సుబ్బారావు గారు ఆ స్టూడియో అధినేత మిర్జాపురం రాజాగారి ఆశీస్సులతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పల్లెటూరి పిల్ల చిత్రాన్ని నిర్మించారు. అంతకుముందు ఏ దర్శకుడి దగ్గర పనిచేసిన అనుభవం లేకపోయినా తనకున్న అవగాహనతో దర్శకుడిగా మారి ఆయన ఈ చిత్రాన్ని తీశారు. అంజలీదేవి టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ 60 పైనే పూర్తయ్యాయండి. ఫిబ్రవరి 9, 1949 శోభనాచల స్టూడియోలో ప్రారంభమైన పల్లెటూరి పిల్ల చిత్రానికి రిజెక్ట్ చెరిటాస్ రాసిన ఫిజారో అనే ఆంగ్ల నాటకం ఆధారం. ఈ నాటకాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి ఈ చిత్రకథను పి ఆదినారాయణరావు గారు తయారు చేశారు. సుబ్బారావు గారి స్నేహితుడైన ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాట కూడా ఇందులో రాశారట. ఈ చిత్రంలో వసంత పాత్రను మొదట ఆనాటి ప్రముఖ హీరో కె రఘురామయ్య గారు పోషించారు. అంజలీదేవి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అప్పుడు ఆ పాత్రను అక్కినేని పోషించారు. సుబ్బారావు గారితో సన్నిహిత సంబంధం ఉన్న కారణంగా తక్కువ పారితోషికం తీసుకుని త్యాగపూరితమైన వసంత పాత్రను మన ఏఎన్ఆర్ పోషించారట. ఈ చిత్రంలో ఎద్దుతో పోరాడే ఒక సన్నివేశం ఉంటుందండి. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ కుడి చెయ్యి విరిగింది. డూప్ని పెట్టి ఆ సన్నివేశం తీద్దామని సుబ్బారావు గారు చెప్పినా కూడా సహజత్వం ఉండదని రామారావు గారు భావించి తనే ఎద్దుతో పోరాటానికి దిగారట. ఈ పోరాటంలో ఎద్దు ఒక కుమ్ముకుమ్మి అవతలకి విసిరేయడంతో ఆయన చెయ్యి విరిగింది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అంజలీదేవి అప్పటికే పెద్ద హీరోయిన్. అయినా కొత్త హీరో పక్కన నటించడానికి ఆవిడ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అంజలీదేవి గురించి చెప్పుకున్నాం కదా. అలాగే ఈ చిత్రంలో విలన్ కంపనదొర పాత్రను తన స్నేహితుడు ఎస్వి రంగారావు గారితో వేయించాలని సుబ్బారావు గారు అనుకున్నారట. అయితే ఆయన చెన్నై చేరుకోవడం ఆలస్యం కావడంతో ఆ పాత్రను ఏవి సుబ్బారావు గారితో వేయించారు. ఆ తర్వాత ఈ చిత్రంలోని తాత పాత్రను రంగారావు గారు పోషించారు. ఈ సినిమాలో ముఖ్యమైన హీరో రామారావు కనుక ఆయన పేరు మొదట వేయమని అక్కినేని సూచించినా కూడా సీనియారిటీని గౌరవిస్తూ టైటిల్లో ఏఎన్ఆర్ పేరునే మొట్టమొదట వేశారు సుబ్బారావు గారు. ఏప్రిల్ 27, 1950 విడుదలైన పల్లెటూరి పిల్ల చిత్రం విజయం సాధించి హీరోగా ఎన్టీఆర్ భవిష్యత్తుకు బంగారు బాటని ఏర్పరిచింది. 1949లో వచ్చిన మన దేశం సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రని పోషించారని ఇందాక చెప్పుకున్నాం కదండి. 50లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకార్ కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసాన్ని మద్రాసుకి మార్చివేశారు. 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో ఉండేవారట మన ఎన్టీఆర్. ఆయనతో పాటుగా ఆ గదిలో యోగానంద్ అనే ఆయన, తరువాతి కాలంలో ఆయన కూడా నిర్మాత అయ్యారట, ఆయన కూడా ఉండేవారు. పాత్రలలో లీనమై నటించడమే కాదు, ఆ పాత్రలను తన నిజ జీవితానికి ఆపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ మొట్టమొదట పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరోగా వేసినా కూడాను మొదట ఎన్టీఆర్ హీరోగా వేసిన తొలి చిత్రం విడుదలైన హీరోగా వెయ్యగా విడుదలైన తొలి చిత్రం షావుకార్ అని చెప్పుకున్నాం కదా. ఈ చిత్ర విశేషాలని తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఇంతేనన్నా పెరిగిన గురురాయలు మన వెను తట్టి తెలుపు నిజమింతేనన్నా ఇంతేనన్నా. పెట్టువారికే పుట్టేదన్నా పెట్టిందే నీ పెట్టుబడన్నా పుట్టేదన్నా పెట్టిందే నీ పెట్టుబడన్నా పెట్టిపోయే నీ పుట్టులోకి పుట్టగతే లేదన్నా ఇంతేనన్నా. కోటి చేర్చి పడగెత్తిన కూడా ఆశకంత వేలేదన్నా పడగెత్తిన కూడా ఆశకంత వేలేదన్నా. పేద సాధకు పెట్టి పోసిన ధనమే ఆ ధనమే తనతో వచ్చేదన్నా ఇంతేనన్నా నిజమింతేనన్నా ఇంతేనన్నా.
మైండ్ మీడియా శ్రోతలకి వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం. మనమిప్పుడు షావుకారు చిత్ర విశేషాల్ని చెప్పుకుందాం. షావుకారు చిత్రం వాహిని స్టూడియోలో చిత్రీకరించారు. అప్పుడే స్టూడియో నిర్మాణం పూర్తవుతూ ఉండడంతో వాహిని స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా షావుకారు నిలిచింది. షావుకారు ఇరుకు పొరుగుల కథ, 1950లో విడుదలైన తెలుగు సినిమా. చిత్ర మకుటం షావుకారు. ఆ పాత్ర చిత్రకథలో ప్రతి నాయకుడు వంటిది. మరోవైపు నుండి చూస్తే చిత్ర కథానాయకుడు ఆయనే. చక్రపాణిగారు రూపొందించిన ఈ పాత్ర సాధారణ చిత్రాలలోని విలన్ పాత్రలకు ఎంతో భిన్నమైనది. మనుషులకు, పెద్ద కుటుంబాలలోని వ్యక్తులకు సహజమైన భావోద్వేగాలు ఈ పాత్రలో కనిపిస్తాయి. ఇంతకీ ఈ చిత్ర కథ ఏమిటంటే, చెంగయ్య షావుకారు వడ్డీ వ్యాపారం చేస్తూ చాలా డబ్బు కూడబెడతాడు. చెంగయ్యకి పక్కింటమ్మాయి సుబ్బులు, అంటే మన షావుకారు జానకి గారంటే ఎంతో ప్రేమ ఆప్యాయత. ఒక రకంగా సుబ్బులు చెంగయ్యలు స్నేహితులు కూడా. సుబ్బులు ఎప్పుడూ చెంగయ్యని ఆట పట్టిస్తూ ఉంటుంది. డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే చెంగయ్య సుబ్బులకి బంగారు నగను బహుమతిగా ఇస్తాడు. ఇటువంటి దృశ్యాలతో చెంగయ్యకి సుబ్బులు పట్ల గల ప్రేమాభిమానాల్ని చక్కగా ఆవిష్కరిస్తారు దర్శకులు. చెంగయ్య దగ్గర లౌక్యం కూడా బాగానే ఉంది. కాబట్టే సున్నన్ రంగడు, అంటే మన ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత పంతులు అంటే వంగర వెంకట సుబ్బయ్య గారు వీరి మాట కాదనలేకపోతున్నట్లుగా నటిస్తూనే వరాలు అంటే లేలంగి తండ్రి శెట్టికి సత్రంలో అంగడి నడుపుకోవడానికి మౌనంగా అంగీకరిస్తాడు. వాస్తవానికి సత్రంపై చెంగయ్యకి హక్కు లేదు, అది ఊరుమ్మడి సొత్తు. ఆ విషయం చెంగయ్యకు కూడా తెలుసు. సుబ్బులు తండ్రి రామయ్య ఆ నిజాన్నే సాక్ష్యంగా చెబుతాడు. అందుకు రామయ్యపై కక్ష పెట్టుకుంటాడు. సుబ్బులు అన్న నారాయణ తనపై నోరు చేసుకున్నందుకు అవమానంగా భావిస్తాడు. అందువల్ల తప్పుడు కేసు బనాయించి నారాయణని జైలుపాలు చేస్తాడు. తను చేస్తున్నది సరికాదని, తప్పు కూడాననే భావన చెంగయ్యని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చెంగయ్యలోని ఈ మంచి చెడుల సంఘర్షణని దర్శకుడు చాలా జాగ్రత్తగా చూపించారు. అందుకే తనలోని అపరాధ భావనలోంచి బయటపడేందుకు జరుగుతున్న దానిలో తన తప్పేమీ లేదని, ఈ తతంగం మొత్తానికి రామయ్య నారాయణ్ల ప్రవర్తనే కారణం అనుకుంటూ తనకు తాను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు చెంగయ్య. తీరా తన కొడుకు సత్యం, అంటే మన కథానాయకుడు ఎన్టీ రామారావు గారు, ఈయన కూడా చెయ్యని నేరానికి జైలు పాలైనందుకు తల్లడిల్లిపోతాడు. ఇక్కడి నుంచి చెంగయ్యలో ఆత్మవిచారణ మొదలవుతుంది. తీవ్రమైన నిరాశ నిస్పృహలకి లోనవుతాడు. అందుకే ఊరి వాళ్లతో మానసికంగా సంబంధాలు తెంచేసుకుని ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటాడు. తన అవసరం ఎవరికీ లేదని, తనకి శాస్తి జరగవలసిందేనని పశ్చాత్తాపానికి లోనవుతాడు. దొంగలు వచ్చి చంపేస్తారు మామ అంటూ సుబ్బులు ఏడుస్తూ వచ్చి చెబుతుంది. తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ తప్పు చేసిన తనకి శిక్ష పడవలసిందేనని భావిస్తాడు చెంగయ్య. అపరాధ భావనలోంచి బయటపడ్డానికి శిక్షకి మించిన పరిహారం మరొకటి లేదు. అందుకనే బలవంతంగా సుబ్బుల్ని పంపేస్తాడు. చివరికి సుబ్బులు ప్రాణానికి ముప్పు ఏర్పడ్డప్పుడు మాత్రమే దొంగలకి తాళం చెవుల సంగతి చెబుతాడు. ఏ మనిషి పూర్తిగా మంచివాడుగానో చెడ్డవాడుగానో ఉండడు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది. మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి. సుబ్బుల్ని చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచిన చెంగయ్య చెడ్డవాడయ్యే అవకాశం లేదు. రామయ్య సాక్ష్యం వల్ల తన పరువు పోయిందనే ఉక్రోశం, నారాయణ పెడమాటల వల్ల కోపం తప్ప చెంగయ్య మనసులో వేరే దుష్టభావనలు ఉన్నట్టుగా తోచదు. జరుగుతున్న పరిణామాల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా ఉంటాడు చెంగయ్య. ఏ క్షణంలో అయినా రామయ్య వచ్చి ఏంటి బావా ఇదంతా అని ఒక చిన్న మాటన్నా జరిగిందంతా మర్చిపోదామన్న ఆతృతతో ఉన్నవాడిలా కూడా కనిపిస్తాడు. ఈ పాత్రను అద్భుతంగా పండించారు గోవిందరాజుల సుబ్బారావు.
అందాలా తంద మామా, అందాలా తంద మామా, నిన్ను వలతి అలలు లేతి ఎగసినాయే భామా, பல் முரிசனே தந்த மாமா அந்தாலா தந்த மாமா அந்தாலா தந்த மாமா நின்னு வலத்தே அலலு லேத்தே எகத்தினாயே பாமா பல் முரிசனே தந்த மாமா அந்தாலா தந்த மாமா அந்தாலா தந்த மாமா வல்லப்பு தீரா வயாரம் முகாயுதரம் மணி பாமா வல்லப்பு தீரா வயாரம் முகாயுதரம் மணி பாமா நின்னோ பிள்ளச்சனே தந்த மாமா அழுகித்துவே நீ வருதா காதட்டே சொகசு வயசந்தா அழுகித்துவே நீ வருதா காதட்டே சொகசு வயசந்தா ஓ பாமா அந்தாலா தந்த மாமா அந்தாலா தந்த மாமா நின்னு வலத்தே அலலு லேத்தே எகத்தினாயே பாமா பல் முரிசனே தந்த மாமா அந்தாலா தந்த மாமா அந்தாலா தந்த மாமா ఏ పాటి మనసైనదేమో నీ తాళలేకున్నాడే నీ రాదు ఏ పాటి మనసైనదేమో నీ తాళలేకున్నాడే నీ రాదు ఈడుదోడే నీకు ఈ రాదు ఏటి రాదు అందాలా తంద మామ అందాలా తంద మామ నిన్ను వలటి అలలు లేచి ఎగసినాయే పామా బల్ మొదటనే తంద మామా అందాలా తంద మామా అందాలా తంద మామా అందాలా తంద మామా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ఇది భారతీయ స్వరం. వెండితెర వెల్పులు కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం అండి. మనం షావుకారు చిత్ర విశేషాలను చెప్పుకుంటున్నాం కదండి. ఈ సినిమాలో మన ఎన్టీఆర్ హీరోగా నటించారు. మరి హీరోయిన్, సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న షావుకారు జానకి గారు. మరి ఈవిడ గురించి కూడా మీరు కొన్ని విశేషాలని తెలుసుకోవాల్సి ఉంది. 3 నెలల పసిపాపను ఎత్తుకుని 17 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి సినిమా ఛాన్సుల కోసం తిరగడాన్ని మనం ఊహించగలమా? ఇదేదో ఇప్పటి సంఘటన కాదండి, 1940ల కాలంలో జరిగింది. ఆ 17 ఏళ్ల యువతి మరెవరో కాదు, షావుకారు జానకి గారు. అంతేకాదు, సినిమాలు చూడడమే తప్పనుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఏకంగా 385 సినిమాల్లో నటించడం కూడా అసాధారణమైన అంశం. తన కెరీర్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీ గణేశన్ వంటి గొప్ప నటులతో నటించిన జానకి సినిమాల్లో చేరడం అంత సులభంగా జరగలేదు. జానకి గారి తండ్రి ఓ పేపర్ తయారీదారులు. వ్యాపారం కారణంగా తరచు ఊళ్ళు మారుతూ ఉండే ఆయన వల్ల ఆవిడ చదువు సరిగ్గా సాగలేదు. 15 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో తెలుగు నాటకాలు ఆడుతున్నప్పుడు ఆమె గొంతు విని ఆమెని చూడాలనుకున్నారు ప్రఖ్యాత దర్శకులు బిఎన్ రెడ్డి గారు. ఆమెను చూసి సినిమా ఆఫర్ ఇచ్చారు. సంతోషంతో ఈ సంగతిని చెప్పడానికి ఇంటికెళ్లిన జానకి నిరాశ ఎదురైంది. ఆమె తల్లి సోదరులు మరో మాట లేకుండా ఈ అవకాశాన్ని తిరస్కరించారు. ఆల్ ఇండియా రేడియోకే ఆమెని పంపడం పెద్ద తప్పైందని భావించిన వాళ్లు అప్పటికప్పుడు సంబంధం చూసి 1947లో ఆవిడకి పెళ్లి చేసేశారట. పెళ్లైన 2 ఏళ్లకే మరో ఉద్యోగం కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాడు ఆమె భర్త. అప్పుడు జానకి గర్భవతి. అప్పుడు ఆమెకు గతంలో తనకొచ్చిన సినిమా అవకాశం గుర్తుకొచ్చింది. ఆ అవకాశం గురించి తన భర్తకు చెప్పి సినిమాల్లో నటించడానికి భర్త అనుమతిని కోరింది. భర్త వెంటనే ఒప్పుకున్నాడు. బిడ్డని కన్నాక ఆ పాపతో పాటే వెళ్లి బిఎన్ రెడ్డి గారిని కలిసింది జానకి. ఆ సమయంలో ఆయన చేతిలో సినిమాలేమీ లేవు. తన ఆర్థిక పరిస్థితి వివరించి సినిమాలే తనకి దిక్కని ఆయనకు చెప్పింది జానకి. దాంతో ఆయన ఆడిషన్ కోసం తన తమ్ముడు నాగిరెడ్డి వద్దకు పంపారు. నెల రోజుల మానసిక వేదన తర్వాత షావుకార్లో హీరోయిన్గా తీసుకుంటున్నట్లు ఆమెకి కబురొచ్చింది. అంతే, ఇటు విమర్శకుల అటు ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఆ సినిమాతో షావుకారు ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. అయితే వ్యక్తిగత జీవితంలో ఆమె కష్టాలు తీరలేదు. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఇంటికొచ్చి ఎన్టీఆర్తో తను చేసిన సీన్ల గురించి చెప్పేటప్పుడు ఆమె భర్త అసూయతో రగిలిపోయేవాడు, మాటలతో వేధించేవాడు కూడా. కానీ తనని నమ్మమని ఆమె అతన్ని అర్థించింది. ఎలాగైతేనేం నటిగా ఆమె అందరి హృదయాల్ని చూరగొంది. మొహంలో గ్లామర్ లేకపోయినా తన డైలాగ్ డెలివరీ హావభావాలతోటే ఆమె తెరపై రాణించింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరి జంట నటించిన తొలి చిత్రం గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, పల్లెటూరి పిల్ల అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా వెండి తెరపై మనకి కనిపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన ఆ తరువాతి చిత్రం ఏమిటంటే సంసారం అనే చిత్రం. ఈ చిత్రం కూడా 1950లో విడుదలైంది. ఈ సినిమా 29 డిసెంబర్ 1950లో విడుదలైన నిర్మాత కేవీ కృష్ణ గారు మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్లీ 5 జనవరి 1951 నాడు మళ్లీ ఈ చిత్ర ప్రదర్శన్ని థియేటర్లలో మొదలుపెట్టారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకుంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే రఘు అంటే మన ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ ఉద్యోగి. చాలా సామాన్యమైన గుమస్తా బ్రతుకు బతుకుతూ ఉంటారు. భార్య మంజుల అంటే లక్ష్మీ రాజ్యం గారు, తమ్ముడు వేణు అంటే మన అక్కినేని గారు పల్లెటూళ్ళలో నివాసం ఉంటూ ఉంటారు. అక్కడ ఉండేది తల్లి, చెల్లెలు మరియు బావ. బావను తల్లి చెల్లెలు చెప్పు చేతల్లో ఉంచుకుంటారు. వీరందరి అవసరాలు తన జీతంతోనే రఘు తీర్చాల్సి వస్తుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడి సంసారాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు మంజుల పిల్లల చేత ముష్టెత్తిచ్చి సంసారం నెట్టుకు వస్తుంది. తను ఒకచోట పనిమనిషిగా చేరి హత్యానేరంలో ఇరుక్కుంటుంది. పల్లెటూరులో ఉన్న వేణు టౌన్కి వచ్చి జరిగింది తెలుసుకుని పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు. చివరికి తల్లి చెల్లెలు కలిసి సంసారానికి చేసిన ద్రోహం బయటపడుతుంది. రఘు ఇంటికి వస్తాడు. అందరూ ఏకమవుతారు. సంసారం చిత్రం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ చిత్రంలోని ఒక చక్కటి పాటని విందాం.
మనసా సెడదారి పడక్యో మనసా, నీ దారి విడక్యో మనసా, సెడదారి పడక్యో మనసా, నీ దారి విడక్యో మనసా. పగతోడ పగారి పోదే పగ జయము సాధించలేదే, పగరగిలి సగలు కారాదే, పగరగిరి సగలు కారాదే సగలార నిగిలేది బూదే నెడదారి పడకో మనసా నీ దారి విదకో మనసా ఇరుగు పొరుగు పైన ద్వేషాలు పెరిగించి తేరే గురోషాలు మరచిపోయిక మత్సరాలు మరచిపోయిక మత్సరాలు పొరుగు సేమని నీదు మీరు ఎడదారి పడకో మనసా నీ దారి విదకో మనసా ఎడదారి పడకో మనసా
The Voice of India. Mind Media. The Voice of India.
Mind Media. The Voice of India. ఇది భారతీయ స్వరం.
వెండితెర వెలుపులు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం అండి. మనం మన సీనియర్ ఎన్టీఆర్ నటించిన సంసారం చిత్ర విశేషాలని చెప్పుకుంటున్నాం కదండి. ఈ చిత్రంలో హీరోయిన్ వేషానికి ముందుగా సావిత్రి గారిని అనుకున్నారట. కారణాంతరాల వల్ల పుష్పవల్లి గారు ఆ వేషం ధరించారు. అయితే సావిత్రి గారు ఒక కాలేజ్ స్టూడెంట్గా నటించి కథానాయకుడు అక్కినేనిని చూసి అచ్చం హీరో నాగేశ్వరరావులాగే ఉన్నావే అన్న ఒకే ఒక డైలాగ్ చెప్పి అందరి చేత ఓహో అనిపించుకున్నారండి. ఎంతైనా మన మహానటి మహానటే కదా. ఆ తరువాత మన ఎన్టీఆర్ గారు నటించిన తొలి పౌరాణిక చిత్రం, ఆ విశేషాలని నేను మీకు చెప్పబోతున్నాను. మీకు తెలుసా అండి మన ఎన్టీఆర్ గారు నటించిన తొలి పౌరాణిక చిత్రం ఏమిటో? అది ఏమిటంటే మాయారంభ అనే చిత్రం అన్నమాట. ఈ చిత్ర నిర్మాణం 1950లో జరిగింది. ఇది ఆయన ధరించిన తొలి పౌరాణిక పాత్ర. ఆ పాత్ర కూడా ఏమిటంటే నలకూబరుడి పాత్రని వేశారండి మాయారంభ చిత్రంలో ఎన్టీఆర్ గారు. ఈ చిత్రానికి టిపి సుందరం గారు దర్శకత్వం వహించగా నందలాల్ బటావియా గారు నిర్మించారు ఈ చిత్రాన్ని. ఇందులో కళ్యాణం రఘురామయ్య గారు, భానుమతి గారు, అంజలీదేవి గారు, మన రామారావు గారు, వరలక్ష్మి గారు, చిలకలపూడి సీతారామాంజనేయులు గారు వీరందరూ నటించారండి. ఈ చిత్రం 15 సెప్టెంబర్ 1950లో విడుదలైంది. ఈ చిత్రానికి ఇంకొక విశేషం కూడా ఉందండి. ఇందులో హాస్య గీతాల గాయని స్వర్ణలత గారు ఈ సినిమా కోసం పాడిన పాట హాస్య నటుడితో కలిసి పాడడం వల్ల కాబోలు ఆవిడకి హాస్య గాయనిగా ముద్రపడిపోయింది. తొలిసారి ఆమె మాయారంభ అనే సినిమాలో కస్తూరి శివరావు గారితో కలిసి పాడారు. ఆయనే మహాలక్ష్మి అన్న ఆవిడ పేరుని స్వర్ణలతగా మార్చారట. ఇందులో ఆవిడ పాడిన పాట ఏమిటంటే రాత్రి పగలనక అనే పాటని స్వర్ణలత గారు పాడారట. ఆ తర్వాత నేను మీకు చెప్పబోయే ఎన్టీఆర్ గారి చిత్రం సాహసం చేయరా డింఠక రాకుమారి లభించునులే. అర్థమైంది కదండి పాతాళ భైరవి చిత్ర విశేషాలని మీతో పంచుకోబోతున్నానండి. ఈ చిత్రం అప్పట్లో ఎంత సంచలనాన్ని సృష్టించిందంటే భారతదేశంలో 1952 జనవరి 24న ప్రారంభమైన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఏకైక చిత్రం పాతాళ భైరవి. ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బొంబాయి, న్యూఢిల్లీ, కలకత్తా, మద్రాస్ నగరాల్లో ఏకకాలంలో జరిగాయండి. పాతాళ భైరవి చిత్రం 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రరాజం. ఎన్టీఆర్ యుక్త వయసు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా ఎస్వి రంగారావు నటనాచాతుర్యం, కేవీ రెడ్డి గారి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు గారి సంభాషణలు, ఘంటసాల గారి పాటలు దీని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పట్లో 28 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఏకైక సినిమా ఇదే.
తమిళంలో కూడా ఈ చిత్రం విడుదలవ్వడం విశేషం. మధిర సుబ్బన్న దీక్షితులు గారు వాసిన కాశీ మజిలీ కథల్లోని ఒక కథ, అలావుద్దీన్ అద్భుత దీప కథ, బాలనాగమ్మ కథ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమా కథని అల్లుకున్నారు. ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు. తోటరాముడు అంటే ఎవరు, మన ఎన్టీఆర్ అండి. సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె మాలతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు మన తోటరాముడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది. ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాళ మాంత్రికుడిని ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముణ్ణి బలిచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలని, అందువల్ల తన శక్తికి ఎదురు ఉండదని మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకున్న తోటరాముడు అదను చూసుకుని మాంత్రికుణ్ణి బలిచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు. మాంత్రికుని శిష్యుడు సదా జపమాలికల సహాయంతో తన గురువుగారిని బతికించుకుంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరిది మన రేలంగి గారండోయ్ పాతాళ భైరవి శక్తిని మాంత్రికుడికి అందజేస్తాడు. మాంత్రికుడి మాయ వలన ఒక్క మారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మాంత్రికుడి వంచనతో పెళ్లి పీటలపైనున్న రాకుమారిని మాయం చేస్తాడు. మళ్లీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమని దక్కించుకోవడానికి మాంత్రికుడి గుహకు వెళ్లి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు. ఈ సినిమా డైలాగులు అప్పుడే కాదు, ఇప్పుడు బాగా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. సాహసం సేయరా డింబక, రాకుమారి దక్కునురా, మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా డింబక, జనం అడిగింది మనం చేయవలనా, మనం చేసింది జనం చూడవలనా, జై పాతాళ భైరవి, సాష్టాంగ నమస్కారం సేయరా డింబక. ఇలా రసవత్తరంగా సాగుతాయి ఈ డైలాగులు. ఈ చిత్రం గురించి కేవలం విశేషాలు చెప్పడానికి ఇంతే కాదండో, ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఈ రోజుల్లో గ్రాఫిక్స్ టెక్నాలజీ ఇంతగా పెంపొందిన కాలంలో బాహుబలి లాంటి సినిమాని తీయడం అంత కష్టం కాదు. కానీ ఆ రోజుల్లో ఏ మాత్రం టెక్నాలజీ, సరైన సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో ఈ సినిమాని తీయడానికి ఎంత కష్టపడి ఉంటారు. మరి ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలని నేను వచ్చే బుధవారం ఇదే సమయానికి మీకు తెలియజేస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీ భావరాజ్ పద్మిని మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను.
ఇప్పటి వరకు మీరు విన్నారు భావరాజ్ పద్మిని గారి వెండితెర వేల్పులు కార్యక్రమం June 27, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.